Our theme for these studies is all that Jesus taught.
ఈ అధ్యయనములకు మన అంశం ఏంటంటే యేసు బోధించినదంతయు.
We are seeking to obey what Jesus commanded in Matthew 28 verse 19 and 20.
యేసుక్రీస్తు ప్రవారు మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 20 వచనాల్లో ఏవైతే ఆజ్ఞాపించారో వాటికి విధేయత చూపించడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం.
To go into every nation and make disciples and teach them every single thing that I commanded, all that I commanded.
మీరు సమస్త దేశములకు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేసి నేను ఏవైతే ఆజ్ఞాపించానో నేను ఆజ్ఞాపించిన వాటన్నిటినీ గైకొనమని వారికి బోధించుడి.
And it's with this in mind that we've been looking at the things that Jesus taught and commanded, beginning with the Gospel of Matthew, and we are now in Matthew chapter 5.
దీన్ని దృష్టిలో పెట్టుకుని యేసుక్రీస్తు ప్రభువారు బోధించినది మరియు ఆజ్ఞాపించినంతా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తతో ప్రారంభించాం. ఇప్పుడు మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనికి వచ్చాం.
As we began this chapter, we looked at the 9 right attitudes that a Christian should have.
ఈ అధ్యాయం ప్రారంభంలో 9 ఉండవలసిన వైఖరులు మనం చూశాం. ఈ వైఖరులు ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండాలి.
And that's described in Matthew 5 verses 3 to 12.
ఇవి మత్తయి సువార్త 5వ అధ్యాయం 3 నుండి 12 వచనాల్లో వ్రాయబడ్డాయి.
9 right attitudes, or more commonly known as beatitudes.
ఉండవలసిన 9 వైఖరులు, వీటిని 9 ధన్యతలు అని కూడా పిలుస్తారు.
And then after that he spoke about our righteousness being greater than the righteousness of the scribes and Pharisees.
శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మన నీతి అధికం కావాలని ఆ తర్వాత ఆయన చెప్పారు.
Should be greater.
అది అధికం కావాలి.
And he explains that with 9 wrong attitudes that we should not have and that we should eliminate from our lives.
ఆ తర్వాత మన జీవితాల్లో ఉండకూడని 9 వైఖరుల గురించి ఆయన చెప్పారు. వాటిని మన జీవితంలో నుండి తొలగించుకోవాలని చెప్పారు.
The first wrong attitude is the wrong attitude of anger, Matthew 5 verse 21 to 26.
మొట్టమొదటి ఉండకూడని వైఖరి ఏంటంటే కోపము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుండి 26 వచనాల్లో అది వివరించబడింది.
And the second wrong attitude is that of sexually sinful ways of thinking and divorce.
రెండవ ఉండకూడని వైఖరి లేక తప్పుడు వైఖరి ఏంటంటే లైంగిక సంబంధమైన తప్పుడు ఆలోచనలు మరియు విడాకులు.
Both of which amount to adultery in verses 27 to 32.
ఈ రెండు కూడా వ్యభిచారం కింద వస్తాయి. ఇవి మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుండి 32 వచనాల్లో ప్రస్తావించబడ్డాయి.
And then the third wrong attitude is that of lying.
మూడవ ఉండకూడని వైఖరి లేక తప్పుడు వైఖరి ఏంటంటే అబద్ధాలు చెప్పటం.
We need to eliminate lying completely from our lives so that we are totally truthful.
అబద్ధాలు చెప్పటాన్ని మన జీవితాల్లో పూర్తిగా తొలగించాలి. ఆ విధంగా మనము సంపూర్ణముగా సత్యవంతులముగా ఉండాలి.
And now we come to the fourth wrong attitude, which is the attitude of taking revenge.
ఇప్పుడు మనం 4వ తప్పుడు వైఖరి లేక ఉండకూడని వైఖరిని చూస్తూ ఉన్నాం. అదేంటంటే ప్రతీకారం తీర్చుకోవటం.
Which is also very common, unfortunately, even among those who call themselves believers.
ఇది మనుషుల్లో ఎంతో సాధారణంగా ఉంటుంది. విశ్వాసులము అని చెప్పుకునే వాళ్లలో కూడా దురదృష్టవశాత్తు ఇది ఉంటుంది.
In the Old Testament, the law was an eye for an eye and a tooth for a tooth.
పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఏముంటుందంటే కంటికి కన్ను పంటికి పన్ను.
Now this was a law that God gave in Exodus 21, Leviticus 24 and also in Deuteronomy 19.
పాత నిబంధన ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన ఒక న్యాయ విధి. ఇది నిర్గమకాండం 21వ అధ్యాయంలో, లేవీకాండం 24వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయంలో ఉంటుంది.
And what he was saying was not that if somebody takes out your eye, you must take out his eye.
Aina cheptunnadi emtante evaraina nee kantini teesivesinatlayite nu tappansariga edutuvani kantini teesivayalsinde ani cheppatledu.
What he was saying is don't take out both his eyes if he took out only one eye of yours.
Aina em cheptunnarante evaraina needu oka kannu teesivesinatlayite edutuvanivi rendu kallu nuvu teesivayavaddu.
I mean, you can forgive him and let him go.
Neevu atani kshaminchi vellipommanu kuda cheppochu.
And don't take any eye of his out.
ఒక్క కన్ను కూడా అతన్ని తీసివేయకుండా ఉండొచ్చు.
దట్ వుడ్ బి ద బెస్ట్ వే.
అది శ్రేష్టమైన మార్గము.
సో గాడ్ వాజ్ లిమిటింగ్ ద పనిష్మెంట్ బై సేయింగ్ ఎన్ ఐ ఫర్ ఎన్ ఐ అండ్ ఎ టూత్ ఫర్ ఎ టూత్.
ఇక్కడ దేవుడు శిక్షకు పరిమితిని విధిస్తున్నాడు, కంటికి కన్ను పంటికి పన్ను అని.
బట్ హియర్ నౌ జీసస్ రైజెస్ ద స్టాండర్డ్ హైయర్ అండ్ సేస్ డు నాట్ రెసిస్ట్ ద వన్ హూ ఇస్ ఈవిల్.
కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ప్రమాణాలను పెంచారు, దుష్టుణ్ణి ఎదిరించవద్దు అని చెప్తున్నారు.
ఇఫ్ సంబడి స్లాప్స్ యూ ఆన్ ద రైట్ చీక్ టర్న్ ది అదర్.
ఎవడైనను నిన్ను కుడి చెంప మీద కొట్టిన ఎడ్ల ఎడమ చెంప కూడా త్రిప్పుము.
అండ్ ఇఫ్ సమ్వన్ సూస్ యూ టు టేక్ యువర్ షర్ట్ గివ్ హిమ్ యువర్ కోట్ యాస్ వెల్.
ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకుని కోరిన ఎడ్ల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము.
అండ్ ఇఫ్ సమ్వన్ ఫోర్సెస్ యూ టు గో వన్ మైల్ గో విత్ హిమ్ టూ.
ఒకడు ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడ్ల వానితో కూడా రెండు మైళ్లు వెళ్ళుము.
లైక్ ద రోమన్ సోల్జర్స్ వుడ్ సమ్ టైమ్స్ ఫోర్స్ ది Jewish people who were their slaves as it were carry my baggage, my military equipment for a mile.
Roma sainikulu yudulni em chestarante vallanu banisullaga chustu untaru aa vidhanga naa samagrini oka mile moyamani balavantam chestuntaru.
And the Jews were slaves, they had to do it.
Yudulu vallaku banisullaga unnaru kabatti vallu cheyalsinde.
He said go 2 miles, don't fight with him about it.
Meeru 2 miles vellandi vallato potlaadaddu.
And give to him who asks of you, verse 42, and don't turn away from him who wants to borrow from you.
Ninnu aduguvanikimmu ninnu appu adaggoru vannundi nee mokamu trippukonavaddu 42nd vachanam.
Now we need to take these words in the spirit in which they are spoken.
Manamu ee matala venaku unna uddeshanni ento telusukovali.
We need to see what exactly did Jesus mean.
యేసుక్రీస్తు ప్రభువారు అసలు దీన్ని ఎందుకు చెప్పారో, దాని అర్థం ఖచ్చితంగా ఏంటో మనం తెలుసుకోవాలి.
వాజ్ హి టెల్లింగ్ us to be like doormats that people just walk over?
మనము మనుషులందరికీ డోర్ మ్యాట్ లాగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారా?
And we lie there and let people do whatever they like to us.
మన మీద అక్కడ పడి ఉంటే మనుషులు వాళ్ళకి ఏది కావాలంటే అది మనల్ని చేసుకుంటారా?
It cannot be.
ఆ విధంగా ఉండమని చెప్పట్లేదు.
Like I've often said, whenever you don't understand a scripture properly, look at the example of Jesus Christ himself.
Nenu tarachuga cheptu unnatluga edaina oka vachanam manaku ardham kanatlayite dani ardham chesukotaniki mana Yesu Kristu prabhu yokka jeevithanni chudali.
There is the word made flesh.
Akkada vakyamu sharira dari ayi vachanu.
In the Old Testament they had scribes who examined the law to explain every jot and tittle in it.
పాత నిబంధనలు అయితే శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని చదివి అందులో ఉన్న ప్రతి సున్నా పొల్లును కూడా చెప్తూ ఉండేవాళ్లు.
బట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ వీ డోంట్ గో అనలైజింగ్ వర్సెస్ యాజ్ మచ్ యాజ్ లుకింగ్ అట్ జీసస్.
కానీ క్రొత్త నిబంధనలో అయితే మనము యేసుని చూచినంతగా కేవలం వచనాల్లోని మాటలను విశ్లేషించము.
అండ్ దేర్ వీ హావ్ ఎన్ ఎగ్జాంపుల్.
క్రొత్త నిబంధనలు అయితే యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు.
వాట్ డి జీసస్ మీన్ బై if someone slaps you on your right cheek, turn the other cheek?
Oka ninnu kudi chempa meeda kottinatlayite nee edama chempa kuda trippumu ante ardham enti?
We read about Jesus himself when he was standing before the chief priests in the trial just before his crucifixion.
Yesu Kristu prabhu siluvey vadaka munupu pradhana yajikuna edita vyajyam kosam nilabaddappudu ayina manam chusinatlayite
they slapped him.
Var ayina kottaru.
And he didn't turn the other cheek.
Appudu ayina inko chempanu chupinchaledu.
He said, if I have spoken what's right, why do you slap me?
Nenu nijam chepte meer enduku kodutunnaru nannu annaru.
And they didn't respond to that. They probably slapped him again.
Varu daniki spandinchi bahusha marla kottaremo.
And he didn't fight back.
Aina marla poraadaledu.
So he didn't, when they slapped him, he didn't say, okay, here's my other cheek, slap me on this side too.
Vallu aina oka champa meeda kottinappudu idigo naadi inkoka champa dani meeda kottandi ani cheppaledu.
So we need to be careful to understand the spirit of what Christ is saying.
కాబట్టి క్రీస్తు చెప్తున్న దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటో, ఎటువంటి ఆత్మతో ఆయన చెప్తూ ఉన్నాడో మనం దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.
Otherwise we had to accuse Jesus himself of not practicing what he preached.
లేనట్లయితే యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని చేయట్లేదు అని చెప్పాల్సి వస్తుంది.
The principle here is I don't desire revenge.
ఇక్కడ నియమం ఏంటంటే నేను పగ తీర్చుకోవాలనుకోవట్లేదు.
I'm not seeking to get back at you for what you did to me.
నీవు నాకు ఏదైతే చేసావో దాన్ని నేను మరలా నీకు తిరిగి చేయాలనుకోవట్లేదు, ప్రతీకారం తీర్చుకోవాలనుకోవట్లేదు.
యు కాల్ మీ ఎ డెవిల్, ఐ యామ్ నాట్ గోయింగ్ టు కాల్ యు ఎ డెవిల్.
నీవు నన్ను దయ్యము అని పిలిచినట్లయితే నేను మరలా నిన్ను తిరిగి దయ్యము అని పిలవను.
ఇఫ్ యు స్లాప్ మీ, ఐ యామ్ నాట్ గోయింగ్ టు స్లాప్ యు.
నీవు నన్ను చంపదెబ్బ కొట్టినట్లయితే నేను మరలా నిన్ను తిరిగి చంపదెబ్బ కొట్టను.
ఐడ్ రాదర్ జస్ట్ సిట్ బ్యాక్ అండ్ ట్రస్ట్ గాడ్ టు ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ యువర్ టేకింగ్ టూ మచ్ అడ్వాంటేజ్ ఆఫ్ మై నాన్ రెసిస్టెన్స్.
దానికి బదులుగా నేను కూర్చొని దేవుని యందు నమ్మకించుతాను, నేను ఎదిరించట్లేదు కాబట్టి నీవు నన్ను అలసుగా తీసుకోకుండా కాపాడమని దేవునికి ప్రార్థిస్తాను.
సో వాట్ డస్ హి మీన్ వెన్ హి సేస్ ఇఫ్ సంబడి సూస్ యు ఇన్ కోర్ట్ టేక్స్ యువర్ షర్ట్ గివ్ మీ యువర్ కోట్ ఆల్సో.
ఎవరైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీని తీసుకుని కోరిన ఎడ్ల నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము అంటే అర్థమేంటి?
ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడి అన్ రైచియస్లీ టెల్స్ అ లై అండ్ సూస్ యు ఫర్ యువర్ ఓన్ ప్రాపర్టీ సేయింగ్ ఇట్ ఇస్ హిస్ ప్రాపర్టీ.
ఉదాహరణకు ఎవరైనా ఒకరు అబద్దం చెప్పి అన్యాయంగా నీ ఆస్తి తనదని చెప్పి కోర్టులో కేసు వేసినట్లయితే
అండ్ గెట్ సమ్ ఫాల్స్ డాక్యుమెంట్స్ ఇన్ కోర్ట్ అండ్ వాంట్స్ టు టేక్ అవే యువర్ హౌస్ ఫ్రమ్ యూ,
కోర్టుకి కొన్ని తప్పుడు పత్రాలు సమర్పించి నీ ఇంటిని తీసివేసుకోవాలనుకున్నట్లయితే
వాట్ యూ సపోజ్ టు డూ?
అప్పుడు నువ్వేం చేయాలి?
ఐ యూ సపోజ్ టు సే ఓకే టేక్ మై హౌస్?
సరే నా ఇంటిని తీసుకో అని నువ్వు చెప్పాలా?
And I've got another house, you can take that as well.
లేక నాకు ఇంకో ఇల్లు ఉంది అది కూడా తీసుకోమని చెప్పాలా?
Is that the meaning?
అదా దీని అర్థం?
That's not at all what Jesus meant.
యేసు క్రీస్తు ప్రభు చెప్పిన దానికి దాని అర్థం అది కానే కాదు.
It's a spirit.
ఇక్కడ ఆయన చెప్పిన దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటో మనం చూడాలి.
If somebody forces you to go 1 mile, go with him 2 miles.
ఎవరైనా నిన్ను 1 mile రమ్మని బలవంతం చేసినట్లయితే 2 miles వెళ్ళటం.
In other words, if someone forces you to do something, do more.
Inko maatlo cheppalante evaraina ninnu edaina cheyamani balavantam chesinappudu neevu inka ekku cheyala?
You got to understand the spirit of it.
Deenlo unna mukhya uddeshanni meer ardham chesukovali.
And from anyone who wants to borrow from you, don't turn away.
Evaraina nee daggara appu teeskovalanukunnatlayite nee mukhamunu trippi veyavaddu.
Is he saying that every single person who wants to borrow from you, give him money?
నీ దగ్గర ఎవరు అప్పడిగినా ప్రతి వారికి నీవు డబ్బులు ఇవ్వాలనే దీని అర్థం?
వన్స్ యూ గెట్ నోన్ అస్ గెట్ అ రెప్యుటేషన్ అస్ వన్ హూ కీప్స్ ఆన్ గివింగ్ టు ఎనీవన్ హూ వాంట్స్ టు బారో, యూ విల్ గెట్ బ్యాంక్రప్ట్ ఇన్ నో టైమ్ అట్ ఆల్, సర్టన్లీ ఇన్ ఇండియా.
ఈ వ్యక్తి అడిగిన ప్రతి వారికి డబ్బులు ఇస్తాడని తెలిసినట్లయితే ప్రతి ఒక్కరికి వచ్చి కూడా నిన్ను డబ్బులు అడుగుతారు, అప్పుడు మనలాంటి భారతదేశంలో నువ్వు వెంటనే దివాళా తీస్తావు.
సో ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ది స్పిరిట్ ఆఫ్ దీస్ వర్డ్స్ అండ్ యూ టేక్ ఇట్ లిటరలీ, యూ గోన్ గెట్ ఇన్ లాట్ ఆఫ్ ట్రబుల్.
నీవు ఈ వచనాల్లోని ముఖ్య ఉద్దేశాన్ని తెలుసుకోకుండా అక్షరానుసారంగా తీసుకున్నట్లయితే నీవు ఇబ్బందులు పాలవుతావు.
ఐ మీన్ ది సేమ్ థింగ్ అప్లైస్ టు వర్డ్స్ దట్ హి స్పోక్ ఎర్లియర్.
ఇంతకు ముందు చెప్పిన ఆ మాటల విషయంలో కూడా ఇది అన్వయించబడుతుంది.
ఇఫ్ యువర్ రైట్ ఐ మేక్స్ యూ టు స్టంబుల్ టేర్ ఇట్ అవుట్.
నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లయితే దానిని అద్దు నుండి పెరికివేయము.
ఇమాజిన్ ఇఫ్ యూ యాక్చువల్లీ టోర్ అవుట్ యువర్ రైట్ ఐ బికాజ్ వన్ డే యూ లస్టెడ్ ఆఫ్టర్ ఎ వుమన్.
ఒకసారి ఊహించుకోండి, ఒకరోజు నువ్వు ఒక స్త్రీని మోహపు చూపులు చూచావు కాబట్టి నీ కుడి కన్ను నువ్వు పెరికివేశావు అనుకో.
అండ్ ది నెక్స్ట్ డే యు లస్ట్ విత్ యువర్ లెఫ్ట్ ఐ, యు హావ్ టు టేర్ దట్ అవుట్.
ఆ తర్వాత రోజు నువ్వు ఎడమ కన్నుతో మోహపు చూపులు చూస్తావు, అప్పుడు దాన్ని కూడా పెరికివేశావు అనుకో.
ఇస్ దట్ వాట్ హి మెంట్?
అదా ప్రభు చెప్పిన దాంట్లోని ఉద్దేశం?
బికాజ్ యు కెన్ స్టిల్ లస్ట్ ఇన్ యువర్ మైండ్ ఆఫ్టర్ బోత్ యువర్ ఐస్ ఆర్ గాన్.
నీ రెండు కళ్ళు పోయిన తర్వాత కూడా నీ మనసులో నీవు మోహించవచ్చు.
యు నో యు థింక్ బ్లైండ్ మెన్ డోంట్ లస్ట్?
గ్రుడ్డివారు మోహించరని మీరు అనుకుంటున్నారా?
యూ కెన్ బి టోటలీ బ్లైండ్ అండ్ స్టిల్ లస్ట్ ఇన్ యువర్ మైండ్ విదౌట్ బోత్ ఐస్.
నీకు రెండు కళ్ళు లేకుండా కూడా నీ మనసులో నీవు మోహించవచ్చు.
సో వి నీడ్ టు అండర్స్టాండ్ ది స్పిరిట్ ఆఫ్ దీస్ వర్డ్స్.
కాబట్టి ఈ మాటల్లోని ముఖ్య ఉద్దేశం ఏంటో నీవు గమనించాలి, తెలుసుకోవాలి.
హీ వాజ్ టాకింగ్ అబౌట్ అ రాడికల్ యాటిట్యూడ్ టువర్డ్స్ లస్టింగ్ వెన్ హీ సెడ్ బి అస్ అ బ్లైండ్ మ్యాన్.
నీవు మోహపు చూపుల విషయంలో గ్రుడ్డివాడవై ఉండాలి అని ప్రభు చెప్తున్నాడంటే ఆ విషయంలో నువ్వు ఎంతో తీవ్రమైన వైఖరిని కలిగి ఉండాలి అని ఆయన చెప్తున్నారు.
బి ఇస్ ద వన్ విత్ అన్ ఆంప్యుటేటెడ్ హ్యాండ్.
చేతులు లేనివాడిగా ఉండాలి ఆ విషయంలో.
సో దట్స్ ది స్పిరిట్ ఇన్ విచ్ వి నీడ్ టు అండర్స్టాండ్ దిస్ యాస్ వెల్.
కాబట్టి ఈ వచనాల్లో కూడా అటువంటి ముఖ్య ఉద్దేశాన్నే మనం అర్థం చేసుకోవాలి.
దట్ ఐ డోంట్ సీక్ టు టేక్ రివెంజ్, ఐఎమ్ విల్లింగ్ టు బి టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్.
నేను ప్రతీకారం తీర్చుకోవాలని చూడట్లేదు, ఎవరైనా నన్ను అలసిగా తీసుకోవాలనుకుంటే నేను నిరోధించను.
ఐఎమ్ విల్లింగ్ టు డై టు మైసెల్ఫ్.
నా నిమిత్తం నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను.
But it doesn't mean I have no rights.
అంటే నాకు ఇంకే హక్కులు లేవని కాదు దీని అర్థం.
It doesn't mean that I have to give up my property to anybody who asks me for it.
కాబట్టి నన్ను ఎవరు అడిగినా వాళ్ళకి నా ఆస్తిని ఇస్తానని కాదు దాని అర్థం.
And because we need to balance scripture with scripture.
ఎందుకంటే మనం లేఖనాన్ని మరొక లేఖనంతో సరిపోల్చి చూసి సమతుల్యతలో అర్థం చేసుకోవాలి.
Let me illustrate that by the last statement here.
ఇక్కడ ఉన్న చివరి మాటను ఉపయోగించి నేను మీకు సాదృశ్య రూపకంగా చెప్తాను.
Do not turn away from him who wants to borrow from you.
నిన్ను అప్పు అడగగోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు.
If you look at a parallel passage, sometimes we understand things better by comparing scripture with scripture.
ఇవే వచనాలు చెప్పిన వేరే సువార్తలు మనం చూసినట్లయితే ఒక్కోసారి మనం లేఖనాన్ని మరొక లేఖనంతో సరిపోల్చి చూసుకున్నప్పుడు మనకు బాగా అర్థమవుతుంది.
Jesus said in Luke chapter 6 where he speaks about similar words.
లూకా సువార్త 6వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటి మాటలే చెప్తూ ఉన్నారు.
In Luke chapter 6 and verse 35 he says, lend expecting nothing in return.
లుకాసువార్త 6:35 వచనము, ప్రతిఫలము ఆశించకుండా మేలు చేయుడి అప్పు ఇయ్యుడి.
I remember a brother once came to me and said, brother, I lent 3000 rupees to this other brother and he said he would return it. Now it's such a long time has gone by and he's not returned it.
నాకు ఇలా గుర్తుంది, ఒకసారి ఒక సహోదరు నా దగ్గరకు వచ్చి, సహోదరుడా, నేను వేరే సహోదరునికి 3000 రూపాయలు అప్పిచ్చాను, ఆ వ్యక్తి నాకు మరలా తిరిగిస్తా అన్నాడు, కానీ ఎంతో కాలమైంది అయినా నాకు తిరిగి ఇవ్వలేదు అని చెప్పాడు.
You know what I told this brother who had lent the money?
ఆ అప్పిచ్చిన సహోదరునికి నేనేం చెప్పానో తెలుసా?
I said, you're the one who's disobeyed scripture.
నీవు లేఖనానికి అవిధేయ చూపిస్తున్నావు.
Because scripture says, I told him, lend expecting to receive nothing in return.
మీరు ఒక సహోదరునికి అప్పిస్తున్నట్లయితే ఆ సహోదరుడు మరలా తిరిగి ఇస్తాడు అని ఆశించకుండా ఇవ్వండి.
If you lend Luke 6:34 expecting to receive, what credit is that to you?
మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవాలని నిరీక్షించుతారో వారికే అప్పు ఇచ్చినట్ల మీకేం మెప్పు కలుగును? లూకాసువార్త 6:34.
Even sinners lend to sinners in order to receive back the same amount.
పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవాలని పాపులకు అప్పు ఇచ్చేదరు గదా.
But when you lend, expect nothing in return.
Kani meeru appichinappudu meeru marala puchukonavalanani nirikshinchavaddu.
So what he meant, what I told him was, I said you should only lend that amount of money which you can write off as a gift.
Kabatti nenu aa vyaktito em cheppanante, neevu oka vyaktiki ela appivalante aa vyaktiki neevu oka bahumanam enta ivagalavo anta appivali.
So you probably should not have given him 3000 rupees.
Boshanu aa vyaktiki 3000 rupayalu ivakunda undalsindi.
When he asked to borrow 3000 rupees, you should have said, sorry, I can't afford to give you 3000 rupees, but I can give you 500.
Aa vyakti ninnu 3000 rupayalu appuga adiginappudu, nannu kshaminchu, nenu neeku 3000 rupayalu appuga ivvalenu, kani nenu 500 rupayalu ivvagalanu ani cheppundalsindi.
In other words, you lend only that amount of money which you hope never to see again.
Inko maatlo cheppalante neeku marla raavu ani nuvu nischayinchukoni enta ivvagalavo ante ivvali.
You treat it as a gift. If he doesn't return it, that's it.
Aa vyakti marla tirigi ivvakapoyina paravaledu, oka bahumananga nenu icchanani nuvu anukunte sare.
But if you didn't do that, then you've disobeyed scripture.
Kaani aa vidhanga nuvu cheyinatlayite nuvu lekhananiki avideyata choopinchinatlu.
So we need to understand the spirit in these things.
కాబట్టి వీటిలో ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
Don't turn away from him who wants to borrow from you.
నిన్ను అప్పు అడుగుగోరు వారి నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు.
I remember as a young Christian myself, I was earning a lot of money as a naval officer, far more than I needed.
నేను ఒక యవనస్తుడైన క్రైస్తవుడిగా ఉన్నప్పుడు ఈ విషయం నాకు గుర్తుంది. నేను నావికా దళపు అధికారిగా నాకు కావాల్సిన దానికంటే ఎంతో ఎక్కువ డబ్బును నేను సంపాదిస్తూ ఉన్నాను.
And I had plenty of money to spare.
నా అవసరాలకు పోను, నా దగ్గర చాలా డబ్బు మిగిలేది.
And there were other poorer brothers in the church who knew that and would come to me and say, one of them came to me and said, brother Zach, can I borrow some money from you?
సంఘములో ఉన్న ఇతర పేద విశ్వాసుల్లో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, సహోదరు జాక్ గారు, మీ దగ్గర డబ్బు నేను అప్పుగా తీసుకోవచ్చా అని అడిగారు.
I'll return it next month.
నేను వచ్చే నెలలో తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు.
I said, sure, how much do you want? And I gave him.
సరే నీకెంత కావాలి అని అడిగి నేను ఇచ్చాను.
The next month came along and he came to me and said, I'm a bit hard up. I still can't return what I borrowed from you. Can you give me some more? And I'll return it next month.
తర్వాత నెల వచ్చి నేను నీకు డబ్బులు ఇద్దాం అనుకున్నాను గానీ ఇవ్వలేకపోయాను, నాకు కొంచెం కష్టంగా ఉంది, ఈ నెల కూడా కొంచెం డబ్బులు ఇస్తావా, వచ్చే నెలలో మొత్తం తిరిగి ఇచ్చేస్తానన్నాడు.
I said sure, because I had in mind, don't turn away from him who wants to borrow from you.
సరే అని చెప్పాను, ఎందుకంటే నా మనసులో ఈ వచనం ఉంది, నిన్ను అప్పు అడగోరు వారి నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు.
And I don't know for how many months I did that.
ఆ విధంగా ఎన్ని నెలలు చేశానో నాకే తెలియదు.
I just kept quiet. I was obeying scripture.
నేను మౌనంగా ఉన్నాను, నేను లేఖనానికి విధేయత చూపించాను.
I was a young Christian, 21 years old, just been baptized. Or 23 years old perhaps, and I was doing what scripture said.
నాకు 23 సంవత్సరాలు ఉన్నాయి, నేను యవనస్తుడైన క్రైస్తవునిగా ఉన్నాను, అప్పుడే బాప్తిజం కూడా తీసుకున్నాను, లేఖనం ఏదైతే చెప్తుందో దాన్నే చేస్తూ ఉన్నాను.
But after a while this person who took this money backslid, and he had gone into drinking and other bad habits.
కానీ కొంత సమయం అయిన తర్వాత చూసినట్లయితే ఈ డబ్బు తీసుకున్న వ్యక్తి వెనక్కు దిగజారిపోయాడు, ఆల్కహాల్ తాగుతున్నాడు, ఇతర చెడు అలవాట్లు నేర్చుకున్నాడు.
And when I heard that, then I wrote to him. He had gone away from that town by then.
నేను దీన్ని విన్న తర్వాత ఆ వ్యక్తికి ఈ విధంగా రాశాను, ఎందుకంటే అప్పటికే ఆ పట్టణం నుండి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు.
I said, brother, if you are going to use my money to buy alcohol and to finance the devil's kingdom, then you better return it to me. Because this is to be used for God's kingdom.
అప్పుడు నేను ఈ విధంగా రాశాను, సహోదరుడా, నేను ఇచ్చిన డబ్బును నీవు ఆల్కహాల్ కొనుక్కోటానికి వాడినట్లయితే, సైతాన్ యొక్క రాజ్యం కోసం వాడుతున్నట్లయితే నా డబ్బు నాకు తిరిగి ఇచ్చివేసేయి, ఎందుకంటే ఇది దేవుని రాజ్యానికి సంబంధించింది.
And he got so angry with me and he said, well, even when I was in that dead denominational church, they didn't demand like you are demanding, etc.
అప్పుడు ఆ వ్యక్తి నా మీద ఎంతో కోపగించాడు, నేను ఆ మృత డినామినేషన్ సంఘాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు నన్ను ఎంత అడగలేదు, నువ్వు నన్ను ఎంతో డిమాండ్ చేస్తున్నావు అని అన్నాడు.
And the Lord said to me, forget it.
అప్పుడు ప్రభు నాతో చెప్పింది ఏంటంటే, ఇక మర్చిపో అన్నాడు.
I never wrote back to him and I never got the money back.
నేను అతనికి ఎప్పుడు మరలా తిరిగి రాయలేదు, నా డబ్బులు నాకు తిరిగి రాలేదు.
And I said, Lord, what did I do wrong?
అప్పుడు నేను ప్రభు నీ విధంగా అడిగాను, ప్రభు నేను చేసిన తప్పేంటి?
I obeyed your scripture which said don't turn away from him who wants to borrow from you.
నిన్ను అప్పు అడగోరు వారి నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు అనే వచనానికి నేను విధేయత చూపించాను కదా.
And the Lord taught me something there which has helped me throughout all these nearly 50 years.
అప్పుడు ప్రభు నాకు ఒక విషయం బోధించారు, ఈ 50 సంవత్సరాలు కూడా అది నాకు ఎంతో ఉపయోగపడింది.
And that is, you must compare scripture with scripture.
అదేంటంటే, నీవు లేఖనాన్ని లేఖనంతో పోల్చి చూడాలి.
And what the Lord showed me was I treated that money as if it was my own.
అప్పుడు ప్రభు నాకు చూపించింది ఏంటంటే, అదేదో నా సొంత డబ్బులాగా నేను వ్యవహరించాను.
One scripture said I must lend to him who asks of you, but there's another scripture which says that nothing that I have belongs to myself.
ఒక వచనమేమో నిన్ను అప్పు అడుగువానికి ఇవ్వుము అని ఉంది, ఇంకొక వచనంలోనేమో నీకు సంబంధించింది ఏదీ లేదని ఉంది.
Everything on earth belongs to the Lord.
ఈ భూమి మీద ఉన్నదంతా కూడా ప్రభువుకు చెందిందే.
The earth is the Lord's and everything that it contains.
భూమియు దాని సర్వ సంపూర్ణతయు యెహోవాయే.
So when I receive a salary which I think is mine, it's not mine. I should forsake it. I should give it to the Lord.
కాబట్టి నాకు జీతం వస్తున్నప్పుడు ఆ జీతం నాది అనుకున్నాను, కానీ అది నాది కాదు, నేను దాన్ని ప్రభు కోసం విడిచిపెట్టాలి, అది ప్రభువుకు చెందింది.
So even though I have collect my salary on the first of the month and it's in my bank account, I must say that's not my money, that's God's money.
నెలలో మొదటి తారీఖున ఆ జీతాన్ని నేను తీసుకుంటున్నా, నా బ్యాంక్ అకౌంట్ లో అది ఉంటున్నా కూడా అది నాది కాదు, అది ప్రభువుకు చెందిందని నేను చెప్పాలి.
సో ద ఇలస్ట్రేషన్ దట్ కేమ్ టు మీ అట్ దట్ టైమ్ వాస్, ఇఫ్ సంబడీ హడ్ గివెన్ మీ సే 5000 రూపీస్ టు కీప్,
అప్పుడు నాకు అర్థమైన సాదృశ్యం ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి నాకు 5000 రూపాయలు ఇచ్చి దాచిపెట్టమని ఉంచినట్లయితే,
అండ్ సే ప్లీజ్ కీప్ దిస్ ఐల్ కమ్ అండ్ టేక్ ఇట్ ఫ్రమ్ యు లేటర్, అండ్ అనదర్ పర్సన్ కమ్స్ టు మీ అట్ దట్ టైమ్ అండ్ సేస్, హే జాక్, I hear that you got 5000 rupees with you, can you lend me 3000 rupees out of that?
నీ దగ్గర ఉంచు, నేను తర్వాత తీసుకుంటాను అని చెప్పినప్పుడు, అదే సమయంలో ఇంకో వ్యక్తి నా దగ్గరకు వచ్చి, జాగ్గారు, మీ దగ్గర 5000 రూపాయలు ఉన్నాయని నాకు తెలిసింది, అందులోంచి నాకు 3000 రూపాయలు అప్పుగా ఇవ్వమని అడిగినట్లయితే,
what will I say?
ఇప్పుడు నేనేం చెప్పాలి?
I'll say, I'm sorry brother, that's not my money, it's somebody else's, he's just asked me to keep it.
అప్పుడు సహోదరుడా, నన్ను క్షమించు, అది నా డబ్బు కాదు, అది వేరే వాళ్ళది, నా దగ్గర ఉంచమని ఆయన ఇచ్చాడు.
And let me ask him, if he allows me to give it to you, then I'll give it to you.
ఆ వ్యక్తిని నేను అడుగుతాను, ఆయన ఇవ్వమంటే నీకు ఇస్తాను.
Wouldn't that be righteous? Because it's not my money.
అది నీతిగా ఉండటం కాదా? ఎందుకంటే అది నా డబ్బు కాదు.
Now, if I had treated my salary as the Lord's money, then I wouldn't have given it out like this.
ఒకవేళ నా జీతమును ప్రభు యొక్క డబ్బుగా నేను పరిగణించినట్లయితే ఆ వ్యక్తికి ఈ విధంగా నేను డబ్బు ఇచ్చి ఉండేవాడిని కాదు.
If somebody came to borrow from me, I'd say, yes, that's fine. It's right for me to lend somebody who's in need.
ఎవరైనా నా దగ్గరకు వచ్చి అప్పుగా డబ్బు అడిగినప్పుడు, అవును ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు డబ్బు ఇవ్వటం మంచిదే.
But let me go and ask the one to whom the money belongs, in this case, the Lord.
ఆ డబ్బు ఎవరిదో మొట్టమొదట ఆ వ్యక్తిని నేను వెళ్లి అడగాలి. ఇక్కడైతే ఆ డబ్బు ప్రభువుకు చెందింది.
Lord, do you want me to give it to this person?
ప్రభువా, ఈ వ్యక్తికి నేను డబ్బు ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారా?
And maybe the Lord will say yes or no.
ప్రభు ఇవ్వమని చెప్పొచ్చు లేక ఇవ్వొద్దని కూడా చెప్పొచ్చు.
God speaks. He's a living God.
దేవుడు మాట్లాడతాడు. ఆయన సజీవుడైన దేవుడు.
And maybe the first time he'll say yes, the second month he'd have probably said no.
బహుశా మొదటి నెల ఇవ్వమని చెప్పొచ్చు, తర్వాత నెల వద్దని చెప్పొచ్చు.
But I didn't wait to listen.
కానీ ఆయన మాట వినటానికి నేను వేచి ఉండాలి.
I went by the letter of the law and I got into bondage.
నేను దేవుని యొక్క వాక్యాన్ని అక్షరానుసారంగా తీసుకున్నాను, అందుకే నేను బంధించబడ్డాను.
But I'm very glad that I learned a lesson very early in my life.
నా జీవితం యొక్క ఆరంభంలోనే ఈ పాఠాన్ని నేను నేర్చుకున్నాను, అందును బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను.
How to obey scripture? It is written and it is also written.
దేవుని యొక్క వాక్యానికి ఏ విధంగా విధేయత చూపించాలి? ఇది వ్రాయబడి ఉన్నది, ఇలాగూ కూడా వ్రాయబడి ఉన్నది.
I need to balance scripture with scripture to be able to understand.
లేఖనాలను సరిగా అర్థం చేసుకోవటానికి ఒక లేఖనాన్ని మరొక లేఖనంతో పోల్చి చూసుకుని సమతుల్యంగా అర్థం చేసుకోవాలి.
I'm willing to lend to everyone who asks of me today, just like it says here.
ఇక్కడ చెప్పబడినట్లుగా నన్ను అప్పు అడుగు ప్రతివానికి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.
But I also want to recognize that all that I have belongs to the Lord.
కానీ నేను గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నా దగ్గర ఉన్నదంతా కూడా ప్రభువుకు చెందినదే.
So I cannot give that out without asking the Lord.
కాబట్టి మొట్టమొదట నేను ప్రభువును అడగకుండా నేను దీన్ని ఇచ్చివేయలేను.
And that's what I followed subsequently when people have come to me and asked me for money. I said, let me seek the Lord. If I have freedom in my spirit, I give it to you.
ఆ తర్వాత నేను ఈ విధంగానే అనుసరించాను. ఎవరైనా దగ్గరకు వచ్చి అప్పు అడిగినప్పుడు నేను వారితో చెప్పింది ఏంటంటే మొట్టమొదట నేను ప్రభువును అడుగుతాను, నా ఆత్మలో స్వాతంత్ర్యం ఉంటేనే ఇస్తానని చెప్పేవాడిని.
And there are times I've given, some never got it back. And there are times when I've not given, because the Lord didn't give me freedom to give.
కొన్నిసార్లు నేను ఇచ్చాను, ఆ తర్వాత అవి నాకు తిరిగి రాలేదు. కొన్నిసార్లు నేను ఇతరులు అడిగినప్పుడు ఇవ్వలేదు, ఎందుకంటే ప్రభు నా ఆత్మలో అటువంటి స్వాతంత్ర్యాన్ని నాకు ఇవ్వలేదు.
My heart was willing.
నా హృదయం సిద్ధంగానే ఉంది.
So here we need to understand the spirit in which Jesus spoke all these things.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలన్నీ చెప్పినప్పుడు అందులోని ముఖ్య ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి.
It's not that we allow people to treat us like doormats.
ఇతరులు మనల్ని డోర్ మ్యాట్ లాగా వాడుకునేటట్లు మనం ఉండకూడదు.
The principle is that I do not take revenge on anyone.
ఇక్కడ నియమం ఏంటంటే నేను ఎవరి మీద కూడా ప్రతీకారం తీర్చుకోను.
I'm not wishing to hit back at someone who hit me.
నన్ను కొట్టిన వాళ్ళను నేను మరలా కొట్టాలని కోరుకోను.
I remember a brother testifying in a church meeting. He was a bus driver.
ఒక సహోదరుడు ఒక మీటింగ్ లో ఈ విధంగా సాక్ష్యం పంచుకుంటూ ఉన్నాడు. ఆ సహోదరుడు ఒక బస్సు డ్రైవర్.
And he said in bus driving down the streets, he would sometimes see someone coming at night with him in the opposite direction, a car perhaps with glaring headlights that would blind his eyes.
ఆ సహోదరుడు వీధుల్లో బస్సు నడుపుతున్నప్పుడు ముఖ్యంగా రాత్రిపూట ఎదురుగా కార్లు వస్తూ ఉండేవి. ఆ కార్లు వచ్చేటప్పుడు ఆ కార్ల లైట్ల వెలుతురు ఎలా ఉండేదంటే ఇతని కళ్ళ మీద పడ్డప్పుడు సరిగా కనపడేది కాదు.
Now they are supposed to dip their lights when there's another car coming the other direction.
ఆ విధంగా ఎదురుగా వస్తున్నప్పుడు వాళ్ళు ఆ లైట్లను ఆపివేస్తూ మళ్లీ వేస్తూ ఉండాలి.
And he saw that these people didn't do it. They were blinding his eyes.
ఆ ఎదురుగా వచ్చే వాళ్ళు ఆ విధంగా చేయకుండా ఉన్నప్పుడు ఇతని కళ్ళకు సరిగా కనపడకుండా ఉండటం చూసి
సో హీ ఫెల్ట్ లైక్ making his bus headlights also glare back at it in much greater brightness and blind him to teach him a lesson.
కాబట్టి ఏను కూడా ఏమనుకున్నాడంటే నేను కూడా అదే విధంగా లైట్లు ఇంకా కాంతివంతంగా వేసి అవతల వ్యక్తి కళ్ళ మీద కూడా ఆ వెలుగు ఆ విధంగా పడేటట్లు చేసి అతనికి కూడా కనపడకుండా చేయాలి అని ఆలోచన వచ్చేది.
But he suddenly realized that he was a Christian and he shouldn't take revenge.
నేను ఒక క్రైస్తవుణ్ణి, నేను ఆ విధంగా ప్రతీకారం తీర్చుకోకూడదు అని ఆయనకు గుర్తొచ్చేది.
And he decided not to do it.
ఆ విధంగా నేను చేయకూడదని నిర్ణయించుకున్నాడు.
See the light that brother got in what it means to take revenge.
కాబట్టి ప్రతీకారం తీర్చుకోవటం అంటే ఏంటి అనే దాని మీద ఆ సహోదరునికి వచ్చిన వెలుగును చూడండి.
To hurt another person the way in which he hurt me.
ఒక వ్యక్తి నన్ను గాయపరిచినట్లుగా నేను కూడా ఆ వ్యక్తిని గాయపరచటం.
If he says something or does something to hurt me, let me hit back at him.
Oka vyakti nannu edaina annappudu lekapothe nannu gayaparchetattle edaina chesinappudu nenu kuda ade vidhanga gayaparchatam.
So if I understand the principle,
kabatti nenu niyamanni ardham cheskunnatlayite,
I will discover the application of that principle even when I'm driving down the road and somebody is glaring, is allowing his headlights to glare into my eyes.
ఆ నియమాన్ని నేను రోడ్డు మీద వాహనాన్ని నడుపుతున్నప్పుడు కూడా ఎదుటి వ్యక్తి లైట్లు వేసి నా కళ్ల మీద ఆ కాంతి పడుతున్నప్పుడు కూడా నేను దీన్ని అన్వయించవచ్చు.
Which may not be written in scripture somewhere, but I will understand the principle.
ఇది లేఖనాల్లో రాయబడి ఉండకపోవచ్చు, కానీ ఆ నియమాన్ని నేను అర్థం చేసుకున్నప్పుడు.
So in all these things, I need to understand the principle to be willing to yield.
కాబట్టి వీటన్నింటిలో కూడా నేను నియమాన్ని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా దాన్ని అప్పగించుకోవటానికి నేను సిద్ధపడి ఉండాలి.
బట్ రికగ్నైజింగ్ దట్ మై టైమ్ అండ్ మై మనీ అండ్ మై ఎనర్జీ ప్రైమరీలీ బిలాంగ్ టు ద లార్డ్.
కానీ నా సమయం, నా శక్తి, నా డబ్బు ఇవన్నీ కూడా ప్రభువుకే చెందినవని నేను ఎప్పుడు గుర్తుంచుకోవాలి.
ఐఎమ్ నాట్ ఎ స్లేవ్ ఆఫ్ మెన్.
నేను మనుషులకు బానిసను కాదు.
ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలౌ ఎవరీ టామ్ డిక్ అండ్ హారీ టు రిడ్యూస్ మీ టు బికమ్ దేర్ స్లేవ్స్ బికాజ్ ఐఎమ్ ప్రైమరీలీ ఎ స్లేవ్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి ఎ స్లేవ్ ఆఫ్ మెన్.
నేను ముఖ్యంగా దేవుని సేవకుణ్ణి, దేవునికి బానిసలాంటి వాణ్ణి, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి నన్ను బానిసలుగా చేయడానికి వీల్లేదు.
సో ఇఫ్ ఐ కీప్ దట్ ఇన్ మైండ్, ఐ అండర్స్టాండ్ దీస్ ప్రిన్సిపల్స్, ఐ నెవర్ వాంట్ టు టేక్ రివెంజ్.
కాబట్టి నేను ఈ నియమాలను అర్థం చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి చూడను.
ఐ నెవర్ వాంట్ టు ట్రీట్ దట్ పర్సన్ ద వే హీ ట్రీట్స్ మీ.
ఒక వ్యక్తి నన్ను ఏ విధంగా చూశాడో ఆ విధంగా నేను చూడను.
I don't want to speak back to him the way he spoke back to me.
Oka vyakti naatho e vidhanga maatladado aa vidhanga nenu maatladanu.
I want to yield, I want to be gracious, and I want to give up my rights.
Nenu krupa kaligi untanu, naa hakkulu nenu kolipothanu, devuni yokka niyamaniki nenu appaginchukuntanu.
And he goes on from there to something very closely connected.
Aa tarvata ayana akkadi nundi daniki sambandhinchindanto marogudu cheptu unnaru.
This wrong attitude is not taking revenge. And the next wrong attitude is to hate people.
ఇక్కడ తప్పుడు వైఖరి ఏంటంటే ప్రతీకారం తీర్చుకోవటం కాదు, ఇతరులను ద్వేషించటం.
Hatred is another wrong attitude.
ద్వేషం అనేది మరొక తప్పుడు వైఖరి, ఉండకూడని వైఖరి.
You have heard it said, verse 43, you shall love your neighbor and hate your enemy.
నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, 43వ వచనం.
Well, that's how it was in the Old Testament.
పాత నిబంధనలో ఆ విధంగా ఉంది.
They hated the Canaanites, they hated the Philistines, they hated the Amorites, Moabites, etc., and they were to destroy them.
వాళ్ళు కనానీయులను, ఫిలిస్తీయులను, అమోరీయులను, మోయాబీయులను వాళ్ళందరినీ ద్వేషించారు. అదే విధంగా వాళ్ళందరినీ కూడా నశింపజేయాలి.
But I say to you, love your enemies.
కానీ నేను మీతో చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి.
Has God changed through the years? No.
ఈ కాలంలో దేవుడేమైనా మారాడా? లేదు.
మ్యాన్ హ్యాస్ నౌ గాట్ అ హైయర్ పాసిబిలిటీ టు లివ్ లైక్ జీసస్ క్రైస్ట్ విచ్ హీ వాస్ నాట్ కేపబుల్ ఆఫ్ లివింగ్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్.
ఇప్పుడు మానవునికి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రమాణాల్లో జీవించడానికి అవకాశం ఉంది, అదే పాత నిబంధనలో అయితే లేదు.
Without the Holy Spirit, it is impossible to really love your enemies the way God wants you to love them.
పరిశుద్ధాత్ముడు లేకుండా దేవుడు నీ శత్రువులను ఏ విధంగా ప్రేమించాలని కోరుకుంటున్నాడో ఆ విధంగా నీవు ప్రేమించటం అనేది అసాధ్యం.
You may love your enemy to get some honor as a very gracious person.
నీవేదో దయగలవాడివని లేక కృపగలవాడివని ఘనతను అందటానికి ఆ విధంగా నీ శత్రువులను ప్రేమించొచ్చేమో.
But to love your enemy for the glory of God, only a person filled with the Holy Spirit can do that.
కానీ కేవలం దేవుని మహిమ కోసమే నీ శత్రువుని ప్రేమించడానికి నీవు తప్పకుండా పరిశుద్ధాత్మ నింపబడి ఉండాలి.
సో ఐ సే టు యు, లవ్ యువర్ ఎనిమీస్ అండ్ ప్రే ఫర్ దోస్ హూ పర్సిక్యూట్ యు.
కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి.
నౌ రిమెంబర్, దీస్ ఆర్ కమాండ్మెంట్స్ దట్ వీఆర్ సపోజ్డ్ టు టీచ్ ఎవ్రీ సింగిల్ బిలీవర్ హూ ఇస్ ఎ డిసైపుల్ అరౌండ్ ద వరల్డ్.
కాబట్టి గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో శిష్యునిగా ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ ఆజ్ఞలను మనం బోధించాలి.
If I am to build a church, I must build a church where every single person in that church loves every one of his enemies.
నేను నిర్మించే సంఘం ఎలా ఉండాలంటే అందులో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా తన శత్రువును ప్రేమించే వాళ్ళలాగా ఉండాలి.
If he's got 10 enemies and he loves 9 of them, he has not obeyed that command.
ఒకవేళ అతడు 10 మంది శత్రువులను కలిగి ఉండి 9 మందినే ప్రేమిస్తున్నట్లయితే అతడు ఈ ఆజ్ఞకు విధేయత చూపించట్లేదు.
Go into all nations, make them disciples and teach them to obey and do everything I have commanded.
సమస్త దేశములకు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేసి నేను ఆజ్ఞాపించినంతయు గైకొనమని వారికి బోధించాలి.
In other words, I have to go through that experience myself first.
ఇంకో మాటలో చెప్పాలంటే ఆ అనుభవాల గుండా మొట్టమొదటి నేను వెళ్ళాలి.
And that's why every servant of God, God allows him to face enemies in his life so that he can love them.
Anduke prati daiva sevakuni jeevithamlo kuda shatruvulnu devudu anumatisthadu aa vidhanga varini manam preminchunatluga.
That's how we can teach other people to love their enemies.
Aa vidhanga itharulu kuda vaalla shatruvulnu preminchalani manam cheppochu.
And that's why every true servant of God has to face persecution.
Anduke prati nijamaina daiva sevakudu kuda himsalagunda velthadu.
Because it's only then that he can learn how to pray for those who persecute him, so that he can teach others how to pray for those who persecute him.
అప్పుడు మాత్రమే తనను హింసించే వారి కొరకు ఆ దైవజనుడు ప్రార్థన చేయగలడు, ఆ విధంగా ఇతరులకు కూడా వాళ్ళను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పగలడు.
That is how he says in verse 45, you can be sons of your father who is in heaven.
అందుకే ఆయన చెప్తున్నాడు, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు. తెలుగులో 44వ వచనం.
And he says, look at your father in heaven, verse 45.
పరలోకమందున్న మీ తండ్రి ఏం చేస్తున్నాడో చూడండి, 45వ వచనం.
He makes the sun to rise on the evil and the good and sends the rain on the righteous and the unrighteous.
ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు.
Think of two farmers, one is an atheist and the other is a God-fearing farmer. Their farms are next to each other.
ఇద్దరు వ్యవసాయదారులను మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఏమో నాస్తికుడు, ఇంకొక వ్యక్తి ఏమో దైవభక్తి కలిగిన వాడు, వారి పొలాలు పక్క పక్కనే ఉన్నాయి.
One man prays regularly, the other man says there's no God, it's all rubbish.
ఒక వ్యక్తి ఏమో నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఇంకొక వ్యక్తి ఏమో అసలు దేవుడే లేడు అంటాడు.
And yet God makes the sun to rise on both of them and their farms.
అయినా కూడా దేవుడు వారిద్దరి పొలాల మీద సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు.
God makes the rain to fall equally on both of their farms so that they get good crops and good fruit in their trees.
వారిద్దరి పొలాల మీద కూడా సమంగా వర్షం కురిపించేటట్లు దేవుడు చేస్తున్నాడు. ఆ విధంగా వాళ్ళిద్దరికి మంచి పంటలు పండి వాళ్ల చెట్లు మంచి ఫలాలు కాయినట్లుగా.
How good God is.
ఎంత మంచివాడు దేవుడు.
He pours it equally on the atheist and the God-fearing farmer.
ఆయన ఒక నాస్తికుని పొలం మీద మరియు దైవభక్తి గలవాని పొలం మీద కూడా సమంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు.
He says, be like that. Be like God is.
యేసు ప్రభు చెప్తున్నాడు, ఆ విధంగా ఉండండి, దేవుని వలే ఉండండి.
గుడ్, ఈక్వలీ గుడ్ టు ద పర్సన్ హూస్ గుడ్ టు యూ అండ్ టు ద పర్సన్ హూస్ ఈవిల్ టు యూ.
నీకు మేలు చేసిన వ్యక్తి పట్ల మరియు కీడు చేసిన వ్యక్తి పట్ల కూడా ఒకే విధంగా మంచిగా ఉండటం.
దిస్ ఇస్ ఇంపాసిబుల్ విదౌట్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్.
పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకుండా ఈ విధంగా ఉండటం అసాధ్యం.
దట్స్ వై వి డోంట్ రీడ్ సచ్ కమాండ్స్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్.
అందుకే పాత నిబంధనలో ఇటువంటి ఆజ్ఞలను మనం చదవము.
అండ్ జీసస్ గోస్ ఆన్ టు సే, if you love those who love you, what reward do you have?
Inka Yesu Christu Prabhu cheptu meeru mimmunu preminchina varine preminchinella meekemi phalamu kalugunu.
Don't even the tax collectors and evil sinful people, murderers, love those who love them?
Sunkarulnu paapulnu narahantukulu kuda aa vidhanga chestaru kada.
And all types of false religions and groups, they love those who love them. Then you are no better than them.
ఈ లోకంలో చూసినట్లయితే నకిలీ మతాలు తప్పుడు గుంపులు కూడా వాళ్ళని ప్రేమించే వాళ్ళనే వాళ్ళు ప్రేమిస్తారు. అలాంటప్పుడు వాళ్లకు మీకు పెద్ద తేడా లేదు.
బట్ యూ షుడ్ బి బెటర్ దెన్ దెమ్ బికాజ్ యూఆర్ క్రిస్టియన్.
మీరు క్రైస్తవులు కాబట్టి వాళ్ళకంటే మీరు శ్రేష్ఠులుగా ఉండాలి.
అండ్ ఇఫ్ యూ గ్రీట్ ఓన్లీ యువర్ బ్రదర్స్, వాట్స్ గ్రేటర్ దెన్ దట్? ఈవెన్ ద జెంటైల్స్ గ్రీట్ దోస్ హూ గ్రీట్ దెమ్.
కేవలం మీ సహోదరులకే మీరు వందనం చేసిన ఎడ్ల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులు అలాగ చేయుచున్నారు కదా.
I want to ask you as a Christian, have you ever gone out of your way to greet somebody who doesn't want to greet you?
ఒక క్రైస్తవునిగా నేను అడుగుతున్నాను, మీకు వందనం చేయని వ్యక్తి దగ్గరికి మీరు వెళ్లి మీరు ఎప్పుడైనా వందనం చేశారా?
I've done that numerous times.
నేను ఎన్నోసార్లు ఆ విధంగా చేశాను.
as a servant of the Lord, many people are upset with me because of the truth I proclaim, the truth of God's word.
ఒక దైవ సేవకునిగా నేను చెప్పే సత్యాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రకటించడాన్ని బట్టి, నన్ను బట్టి అనేక మంది అభ్యంతర పడతారు, కలత చెందుతారు.
Just like they were upset with Jesus and Paul and many other servants of God through these 20 centuries.
యేసు క్రీస్తు ప్రభువును బట్టి, పౌలును బట్టి, ఈ 20 శతాబ్దాల్లో అనేక మంది దైవ జనులను బట్టి వాళ్ళు కలత చెందినట్లుగా, అభ్యంతర పడినట్లుగా.
And many would not greet me if they passed me on the road.
ఆ విధంగా నేను రోడ్డు మీద నడిచి వెళ్లేటప్పుడు అనేక మంది నాకు వందనాలు చేయరు.
Sometimes I cross the road to go and greet them.
కొన్నిసార్లు నేనే రోడ్డు దాటి వెళ్లి వారికి వందనం చెప్తాను.
Because the Bible says, greet those who don't have an interest in greeting you.
ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, మీకు వందనము చేయని వారికి కూడా మీరు వందనాలు చేయండి.
Show that you got nothing against them.
వారికి విరోధంగా వారి మీద మీకేమీ లేదని మీరు చూపించండి.
Someone once asked me, how many friends do you have?
ఒకరు నన్ను ఒకసారి ఈ విధంగా అడిగారు, మీకెంతమంది స్నేహితులు ఉన్నారు?
I said, well, as many people as there are in the world.
ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ నా స్నేహితులే అని నేను చెప్పాను.
And it keeps increasing every day. If there are 7 billion people in the world, as far as I'm concerned, they're all my friends.
ఆ జనాభా ఇంకా పెరుగుతూ ఉన్నారు. ఈ లోకంలో 700 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. నాకు సంబంధించినంత వరకు వారందరూ నా స్నేహితులే.
I don't have any enemies.
నాకు శత్రువులు ఎవరూ లేరు.
I love them all. They may consider me as their enemy. But I don't consider them as an enemy.
నేను వారందర్ని ప్రేమిస్తున్నాను, నన్ను శత్రువు అని వాళ్ళు అనుకోవచ్చు, కానీ వాళ్ళు నాకు శత్రువులు కాదు.
People have done harm to me, persecuted me. I want to pray for them.
ప్రజలు నాకు హాని చేశారు, హింసించారు, అయినా కూడా వారి కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను.
People have cursed me. I want to bless them.
ప్రజలు నన్ను శపించారు, అయినా వాళ్ళని నేను దీవించాలని కోరుకుంటున్నాను.
Bless those who curse you.
నిన్ను శపించు వారిని దీవించు.
Do you do that?
నీవు ఆ విధంగా చేస్తున్నావా?
You know that no curse can ever harm you. That's impossible.
ye shapam kuda neeku haani cheyaledu adu asadhyam anniki telusa?
Because we are under the blessing of God.
Endukante manam devuni aashirvadamlo unnam.
Christ took every curse on the cross and now we are under the blessing of God.
Yesu Christ prabhu aa siluvalo prati shapanni kuda teeskunnaru, manam ippudu devuni yokka aashirvadamlo unnam.
But we don't, a person cursing me is not going to hurt me in any way.
కాబట్టి ఒక వ్యక్తి నన్ను శపించినట్లయితే ఏ విధంగానూ ఆ వ్యక్తి నాకు హాని చేయలేడు.
He doesn't know that.
ఆ విషయం ఆ వ్యక్తికి తెలియదు.
I can bless him.
నేను అతన్ని దీవించవచ్చు.
I can say, God bless you.
దేవుడు నిన్ను దీవించును గాక అని నేను చెప్పొచ్చు.
You know, I can turn to every human being in the world and say, God bless you.
ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా దేవుడు నిన్ను దీవించును గాక అని నేను చెప్పొచ్చు.
That's sincerely what I desire for every single person now.
ప్రతి వ్యక్తిని కూడా దేవుడు దీవించాలని యథార్థంగా నేను కోరుకుంటున్నాను.
Whether God blesses him or not depends on his attitude, etc.
కానీ ఆ వ్యక్తిని దేవుడు దీవిస్తాడా లేదా అనేది ఆ వ్యక్తి యొక్క వైఖరి మరియు మొదలైన వాటి మీద ఆధారపడి ఉంటుంది.
But I certainly desire that God will bless him.
కానీ ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలని నేను తప్పకుండా కోరుకుంటాను.
The Lord says finally, you are to be perfect as your heavenly Father is perfect.
కాబట్టి ఇక్కడ ప్రభు చివరిగా చెప్తూ ఉన్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడైనట్లు మీరు కూడా పరిపూర్ణులై ఉండవలెను.
What does that mean?
ఏంటి దాని అర్థం?
In what area am I supposed to be perfect?
ఏ విషయంలో నేను పరిపూర్ణంగా ఉండాలి?
I can't be perfect in love and holiness and wisdom like God.
ప్రేమ విషయంలోను, పరిశుద్ధత విషయంలోను, జ్ఞానం విషయంలోను దేవుని వలె నేను పరిపూర్ణంగా ఉండలేను.
That is impossible.
అది అసాధ్యం.
He's not saying here also one day you will be perfect.
ఒకరోజు మీరు పరిపూర్ణులు అవ్వాలని కూడా ప్రభు ఇక్కడ చెప్పట్లేదు.
What he's saying, you must be perfect.
మీరు పరిపూర్ణుల ఉండవలను అని ప్రభు చెప్తున్నారు.
There you compare scripture with scripture and you read in Luke chapter 6 and verse 36 this.
ఇక్కడ మనం లేఖనాన్ని మరొక లేఖనంతో పోల్చి చూస్తే మనకు అర్థమవుతుంది. లూకాసు వార్త 6:36 మనం పోల్చి చూసినట్లయితే,
Sermon on the Mount in Luke's Gospel, the same verse is mentioned as Luke 6:36, be merciful just as your father is merciful.
కొండ మీద ప్రసంగం లూకాసు వార్త 6:36 కూడా ప్రస్తావించబడిన కొన్ని వచనాల్లో ఇదే వచనం లూకాసు వార్త 6:36 ప్రస్తావించబడింది.
Love your enemies and be merciful just as your father is merciful. Luke 6:35 and 36.
మీ శత్రువులను ప్రేమించుడి, మీ తండ్రి కనికరం గలవాడైనట్టు మీరును కనికరం గలవారైయుండుడి. లూకాసు వార్త 6:35-36.
That's a parallel passage.
ఇది సమాంతర వాక్య భాగము.
So then I realized there's one area where I'm supposed to be perfect, and that is in the area of mercy.
కాబట్టి ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఒక్క విషయంలో మనము తండ్రి వలె పరిపూర్ణులుగా ఉండాలి, అదే కనికరం చూపించే విషయంలో.
ఐ మస్ట్ బి మెర్సిఫుల్, పర్ఫెక్ట్ ఇన్ మెర్సీ.
నేను కనికరం చూపుట యందు సంపూర్ణుడనై ఉండాలి.
దట్ మీన్స్ ఐ మస్ట్ ఫర్గివ్ 100% ఆఫ్ ద పీపుల్ హూ హావ్ హార్మ్డ్ మీ.
అదేంటంటే నాకు హాని చేసిన ప్రతి వ్యక్తిని కూడా 100% నేను క్షమించాలి.
ఐ మస్ట్ లవ్ 100% ఆఫ్ మై ఎనిమీస్.
నా శత్రువులను నేను 100% ప్రేమించాలి.
I must bless 100% of those who curse me.
నన్ను శపించు వారిని 100% నేను దీవించాలి.
I must do good to 100% of people who hate me.
నన్ను ద్వేషించు వారికి 100% నేను మేలు చేయాలి.
That should be how I live.
ఆ విధంగా నేను జీవించాలి.
So be perfect as your heavenly father is perfect.
కాబట్టి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడైనట్లు మీరు కూడా పరిపూర్ణులై ఉండవలెను అంటే,
when we compare scripture with scripture, is something possible.
మనం లేఖనమును మరొక లేఖనంతో పోల్చి చూసినప్పుడు ఇది సాధ్యమని మనకు అర్థమవుతుంది.
Many people haven't taken it seriously.
అనేక మంది దీన్ని తీవ్రంగా తీసుకోలేదు.
Have you ever looked at this verse and seen this not as a promise that one day you will be perfect?
మనం ఏదో ఒక రోజు పరిపూర్ణం అవుతామనే దేవుని వాగ్దానం కాదు ఇది అని ఈ వచనాన్ని ఎప్పుడైనా చూసారా మీరు?
దట్ ఈస్ 1 John 3:2. One day when Christ comes back, we will be like him.
అది మొదటి యోహాను 3:2. ఆయన వచ్చినప్పుడు మనం కూడా ఆయన వలే మారుతాం.
We're not talking about that now.
ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడటం లేదు.
Here it says, you must be perfect.
ఇక్కడ మీరు పరిపూర్ణులై ఉండవలెను అని ప్రభు చెప్తున్నారు.
And he's giving the example of the Father in verse 45. Who makes the sun to rise on the evil and the good.
Tandri cheddavari medanu manchi vari medanu tana suryuni udayimpajestunnaru ani 45th vachanamlo prabhu cheptunnaru.
Be good to that person who is evil towards you, like God makes the sun and the rain to fall upon people who are evil and who don't even believe in his existence.
Neeku keedu chesina vari edla melu cheyi endukante asalu devudu unnadu ani nammana vaalla meda kuda devudu tana suryuni prakashimpajestunnadu mariyu varshanni kurpistunnadu.
Isn't that a wonderful way to live on the earth?
ఈ భూమి మీద ఈ విధంగా జీవించడం ఎంతో అద్భుతమైనది కదా?
This is true Christianity.
ఇది నిజమైన క్రైస్తవత్వం.
And if you are not able to live like this, I want to tell you there's only one reason.
నీవు ఈ విధంగా జీవించలేకపోతున్నట్లయితే దానికి ఒకే కారణం ఉందని నేను నీకు చెప్తాను.
You don't want to live like it.
నీవు ఆ విధంగా జీవించాలనుకోవట్లేదు. అదే కారణం.
You don't take the words of Jesus seriously.
యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను నీవు తీవ్రంగా తీసుకోవట్లేదు.
You don't tremble at his word.
ఆయన యొక్క మాటలు విని నీవు వణకట్లేదు.
ఆర్ యు ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్.
లేక నీవు పరిశుద్ధాత్మతో నింపబడలేదు.
ద ఫుల్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ నాట్ సంథింగ్ దట్ విల్ మేక్ us గిగల్ అండ్ లాఫ్ అండ్ ఫాల్ డౌన్ అండ్ రోల్ ఆన్ ద గ్రౌండ్.
పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత అంటే మనకేదో కితకితలు పెట్టడం, నవ్వటం, కిందపడి దొర్లాడటం కాదు.
ఇట్స్ సంథింగ్ దట్ విల్ మేక్ us లవ్ అవర్ ఎనిమీస్.
మన శత్రువులను ప్రేమించేటట్లు చేస్తుంది.
And greet those who don't greet us.
ఎవరైతే మనకు వందనం చేయరో వారికి మనం వందనం చేసేటట్లు చేస్తుంది.
Bless those who curse us.
మనల్ని శపించే వారిని దీవించేటట్లు చేస్తుంది.
And pray for those who persecute us.
మనల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేసేటట్లు చేస్తుంది.
And be merciful to every single person who is evil towards us, just like our heavenly Father is merciful to us.
మన పరలోకపు తండ్రి మన ఎడల ఏ విధంగా కనికరం కలిగి ఉన్నాడో మనకు హాని చేసే ప్రతి వ్యక్తి మీద కూడా మనం కూడా అదే విధంగా కనికరం కలిగి ఉండేటట్లు చేస్తుంది.
Think of how merciful God has been to you.
దేవుడు నీ ఎడల ఎంత కనికరం కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించు.
Think of the millions of sins God just overlooks and forgives us.
నీవు చేసిన కోట్ల కొలది పాపాలను దేవుడు చూసి కూడా నిన్ను క్షమించాడు.
Can't we forgive those other people in the same way?
అదే విధంగా నీవు ఇతరులను క్షమించలేవా?
So let's take these words seriously and free ourselves from these wrong attitudes that the Lord wants us to be free from.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను తీవ్రంగా తీసుకొని ప్రభు ఏ తప్పుడు వైఖరుల నుండి మనం విడుదల పొందాలని కోరుకుంటున్నాడో ఆ వైఖరుల నుండి మనం విడుదల పొందుదాం.
Let's pray.
ప్రార్థన చేసుకుందాం.
Heavenly Father, we thank you for the high standard that you have shown us in your word that we need to live by.
పరలోకపు తండ్రి, మేము జీవించడానికి ఉన్నతమైన ప్రమాణాలను మీ వాక్యంలో మాకు చూపించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం.
We thank you also for the gift of the Holy Spirit that can come within us and enable us so that these things are not merely theory.
ప్రభువా, ఇవి కేవలం సిద్ధాంతాలుగానే మిగిలిపోకుండా ఈ ప్రమాణాల ప్రకారం మమ్మల్ని జీవింపజేయటానికి పరిశుద్ధాత్మను వరమును మాకు అనుగ్రహించి మాలో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం.
బట్ వీ కెన్ యాక్చువల్లీ ప్రాక్టీస్ దెమ్ అండ్ లివ్ అకార్డింగ్ టు దిస్ స్టాండర్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
మా అనుదిన జీవితాల్లో వీటిని అనుసరిస్తూ ఈ ప్రమాణాల ప్రకారం మేము జీవించినట్లుగా
వీ థ్యాంక్ యూ.
ఆ విధంగా చేస్తున్నందుకు వందనాలు ప్రభువా.
ఇన్ జీసస్ నేమ్,
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్.
ఆమేన్.